దేవుని వాక్యం చూద్దాం. 9వ కీర్తన 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువ, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన మీనామునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మాసమును బట్టి మీ పొందిన ఏప్రిల్ నెల అంతా మీరు ఆత్మీయంగా కొనసాగడానికి, ఆరాధనలో కొనసాగడానికి, పరిచర్లో కొనసాగడానికి, పరిచర్లో ధరించడానికి నాకు మాకు ఇచ్చిన భాగ్యానికి స్తోత్రాలు. అనుదిన ఆరాధనలకే, 3 కోట్ల ఆరాధనలకే స్తోత్రాలు. ప్రతి బుధవారము మీ గుణ లక్షణాలు ఏమిటో మాకు వెల్లడిపరచడానికి మీరు ఇష్టపడినందుకు మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మరొకసారి మీ వాక్యం వద్దగా ఆయన ప్రణమిల్లి ఉన్నా, మాతో మాట్లాడండి. వాక్యమే ఉన్న దేవ, మీరు అర్థం చేసుకోవడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం చాలదు అని ఒప్పుకుంటూ, అనంత జ్ఞానివి అని ఒప్పుకుంటూ, అపరిమితుడు అని ఒప్పుకుంటూ, ప్రభు మా తలంపులు మీ తలంపులు మా తలంపులు వంటివి కావు అని ఒప్పుకుంటూ, మీరు మా మీద కనికరపడమని, మాయన మాకు అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. ఆత్మదేవ, మా మధ్య మీ సన్నిధిని కోరుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం, మీ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నాం. నీ ప్రజలు ఆశతో సమకూడి ఉండగా, నీ దాసుడు ప్రభు సిద్ధపాటుతో నీ పాదాలు దొరికొచ్చి ఉండగా, మాకు ఆశీర్వాదకరంగా వాక్య ధ్యాన సమయాన్ని మార్చండి. ముందు ఉన్న ప్రార్థన విజ్ఞాపన సమయాన్ని మీరు మార్చండి. రాత్రి ప్రారంభించబడ్డ మా ప్రభు 192 సహవాసం, ఎన్టీఆర్ కిడ్ సహవాసాన్ని మీరు బలపరచండి. ఈ మధ్యాహ్నం స్త్రీల సెంటర్ కాన్ఫరెన్స్, ఈ సాయంత్రం ప్రారంభమవుతున్న విజయవాడ టీచర్ల సహవాసం, మా మధ్య మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలకే స్తుతిస్తూ, ఈ పరిచర్య అంతట్లో మీ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటూ, ఉదయకాలం మీ సన్నిధిని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గాడ్స్ నేచర్ మీద స్టడీ చేస్తూ ఉన్నాం, దేవుని గుణ లక్షణాలను అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం గాడ్ ఈ సెల్ఫ్ సఫిషియంట్ అన్నదాన్ని మనం చూసాం. ఆయన సర్వ సమృద్ధి గలవాడు. దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మరొక మాట, ఆయన సర్వ సమృద్ధి కలవాడు. ఆయనది, ఆయన కొదివేమీ లేదు. ఆకాశం ఆయనది, మహాకాశం ఆయనది, భూమి ఆయనది, అందులో ఉన్న సర్వము ఆయనది. ఏమీ ఆయనకి ఇవ్వనక్కర్లేదు, ఆయనకేమీ లోటు లేదు. మనం హీఈస్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయనకి ఆలోచన చెప్పాల్సిన అక్కర్లేదు, ఆయనకి ఎవరి సహాయం అక్కర్లేదు, ఎవరి దానం అక్కర్లేదు. ఏమి ఎవరి దగ్గర నుంచి తీసుకోవడానికి ఆయన దగ్గర లోటు లేదు, కొదువ లేదు. హీ సెల్ఫ్ సఫిషియంట్. చాలా వాక్యాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ఈ వాక్య ధ్యానాన్ని, ఈరోజు నేటి వాక్య ధ్యానాంశాన్ని టైటిల్గా మీరు రాసుకోవడానికి ఇలా రాసుకుని జరిగాను. గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు నిత్యుడు, నిత్యుడైన దేవుడు, గాడ్ ఈజ్ ఎటర్నల్. ఈ లక్షణాలను మనం ఎలాగా విభజించుకొని అంశాల వారిగా ధ్యానం చేయటం వెనకాల ఉద్దేశం, ఎవరు దేవుడు అర్థమైతే ఎవరు దేవుడు కాదో మనకు అర్థమవుతుంది. దేవుడు అన్న మాటను భారత ప్రపంచం చాలా విస్తృతంగా తీసుకెళ్ళిపోయారు. అందరూ దేవుళ్ళే, ప్రతిదీ దేవుడే, కనబడేవన్నీ దేవుళ్ళే, అమ్మే దైవం, నానే దైవం, భర్తే దైవం, పిల్లలు కూడా దైవ స్వరూపాలే, అంతా దైవమే. కానీ మనం చదువుతున్న పరిశుద్ధ లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు, వేరొక దేవుడు లేడు, ఆయనకి సాటి అయిన దేవుడు లేడు, ఆయన పోలిన దేవుడు లేడు. మనుషుల్లో ఎవరూ కూడా నిత్యులు కారు, శాశ్వతకాలం ఉండేవారు కారు, ఎల్లకాలం ఉండేవారు కారు, కాలాతీతులు ఎవరూ లేరు, చిరంజీవులు ఎవరూ లేరు, అమరజీవులు ఎవరూ లేరు. కాబట్టి దేవుని క్యారెక్టర్స్ మనం స్టడీ చేయటం వెనకాల ఉద్దేశం, మనకి దేవుని గురించిన లోతైన అవగాహన కలిగి ఉంటాం. రెండు, మనం ఆరాధించడానికి, ఆయన ప్రకటించడానికి మనకు క్లారిటీ ఉంటుంది. ఇందులో భాగంగా గాడ్ ఈజ్ స్పిరిట్, ఆయన ఆత్మరూపి, ఏ రూపాన్ని ఆయనకి ఇవ్వడానికి వీలు లేదు, ఏ రూపంతో ఆయన పోల్చడానికి వీలు లేదు, ఏ రూపం కూడా ఆయనకి సాటి అయింది కాదు, ఏ రూపాన్ని ఇచ్చినా సరే ఆయన అవమానపరిచినట్లే. మనం స్టడీ చేసాం గాడ్ ఈజ్ పర్సన్, ఆత్మరూపియే అలాగని చెప్పి మనల్ని ఆయన అర్థం చేసుకోలేనివాడు కాదు, మనకు ఆయన అర్థం కానివాడు కాదు. ఆయన మనకున్నట్టుగా కాళ్ళు, చేతులు, మనసు, హృదయము ఉన్నట్టుగానే బైబిల్లో వ్యక్తీకరించబడ్డాడు. ఆయనకి పర్సనాలిటీ ఉంది, ఆయన పర్సనాలిటీగా ఉంది, సంతోషంగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, కంపాషనేట్గా ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. అవన్నీ స్టడీ చేస్తూ వచ్చాం. అట్లాగే మనం గత ధ్యానంలో సెల్ఫ్ సఫిషియంట్ అన్న విషయాన్ని చూసాం. అంతకుముందు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అని కూడా చూడగలిగాం. ఆయన ఎవరి వల్ల పుట్టలేదు, ఆయనకి తల్లిదండ్రులు ఎవరు అక్కర్లేదు, లేరు, స్వయంభవుడు, ఆయన అంతటా ఆయనే ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు పుట్టించారు అనటం అది అవివేకం. ఆయనే అన్నిటిని పుట్టించాడు, ఆయన ఎవరు పుట్టించలేదు, ఆయనకు పుట్టుక లేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చాడు, పుట్టలేదు, అది ఎందున్నవాడే. చాలా విషయాలు స్టడీ చేస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి, ఈ ఉదయకాలం ఈ ధ్యానాంశం గాడ్ ఈజ్ ఎటర్నల్ అన్న ఈ అంశం దగ్గర చాలా విషయాలు మనకి అర్థం కావాలి, మన ఆలోచన పరిధి పెరగాలి, ఆలోచన విధానం మారాలి. దీన్ని ఏమంటామంటే అన్నిటికీ కాలంతో కొలుస్తున్నాం, కాలం చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. కాలం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనుషులందరూ కాలగర్భంలో పుడుతున్నారు, కాలగర్భంలోనే అంతమైపోతున్నారు. దేవుడు కాలగర్భంలో పుట్టేవాడు కాదు, కాలం యొక్క వశంలో ఉన్నవాడు కూడా కాదు, కాలాతీతుడు. కాలం ఆయన గర్భంలో పుట్టింది తప్ప ఆయన కాలగర్భంలో పుట్టినవాడు కాడు. ఇది బైబిల్ దేవుని యొక్క విశేష లక్షణం. హీస్ ఎటర్నల్. ఎటర్నల్ అన్న మాట దగ్గర ఎటర్నల్ పాస్ట్లో ఆయన ఉన్నాడు, ఎటర్నల్ ఫ్యూచర్లో ఆయన ఉన్నాడు. ఎటర్నల్ పాస్ట్ అంటే ఒకవేళ ఏమైనా ఆరంభం ఉంది అని మనం అనుకోగలిగితే ఆ ఆరంభంలో ఆయన ఉన్నాడు, ఆ ఆరంభానికి ముందు కూడా ఆయన ఉన్నాడు. ఈ కాలానికి ఏమైనా ముగింపు ఉంది అని మనం అనుకుంటే ఆ ముగింపులో ఆయన ఉంటాడు, ఆ ముగింపు ఆవల ఆయన ఉంటాడు. కాలం ఆయన ముగిసిపోతుంది తప్ప ఆయన ముగిసిపోడు. ఇది ఆయన ప్రత్యేక లక్షణం, ఇది ఆయన ప్రత్యేక లక్షణం, ఇది ఆయన ప్రత్యేక లక్షణం. ఈ ఎటర్నల్ అన్న మాట, ఎటర్నిటీ అన్న మాట నిజంగా మనకు అర్థమైతే మనం 60 సంవత్సరాల జీవితానికే ప్లాన్ చేస్తున్నాం. 60 సంవత్సరాల జీవితంలో మరీ ఘోరంగా నేడు ఈరోజు గడిచిపోతే చాలు, ఈ సంవత్సరం గడిచిపోతే చాలు అని చెప్పి చాలా మనం గిరిగీసుకొని ఉన్నాం. నూతులో కప్ప అంటారు, అంటే లోకం తెలియని వారిని నీ ప్రపంచం నువ్వే. నూతులో కప్పకి సముద్రంలో కప్పకి తేడా ఉంటుందంటే ఉంటుంది. సముద్రంలో కప్పకి సముద్రం ఎంత పెద్దదో అర్థమవుతుంది. నూతులో కప్పకి బావి అంటే ఆ బావి లోపల అది ఉంది కాబట్టి దాని ప్రపంచం అదే, దాని ప్రపంచం అదే. విశ్వాసికి అవిశ్వాసికి తేడా అదే. విశ్వాసి సముద్రం ఎంత విశాలమైనదో వాక్యపు వెలుగులో దేవుడు అంత విశాలమైన వాడు, అంతకంటే గొప్పవాడు, జీవితం అంతకంటే గొప్పది, జీవితం యొక్క పరిధులు అంతకంటే గొప్పవని అర్థమవుతాయి. ఎటర్నిటీ అర్థమవుతుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం వాక్యపు వెలుగులో. మనం డబ్బులు ఇచ్చి చదివిస్తున్న ఈ పుస్తకాలు అకాడమిక్ ఎడ్యుకేషన్లో పిల్లలు నూతులు కప్పలాగే తయారవుతారు. అన్ని పుట్టుకతో ప్రారంభమవుతాయి, అన్ని మరణంతో ముగిసిపోతాయి. బయోగ్రఫీలు అన్నీ అంతే, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. వాట్ ఈజ్ బిఫోర్ డేట్ ఆఫ్ బర్త్, అక్కడ సమాధానాలు ఉండవు. వాట్ విల్ బి ఆఫ్టర్ డేట్ ఆఫ్ డెత్, దానికి సమాధానం ఉండదు. అది అడగొద్దు, అది చెప్పడానికి మా దగ్గర సమాధానాలు లేవు. ఏమీ ఉండదు, తెలీదు అనరు, ఏమీ ఉండదు అని అంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, బాబు నేను ఎవరనుకుంటున్నావు, నేను ఎవరనుకుంటున్నావు ఆయన మాట్లాడుతున్నాడు. 90వ కీర్తన ప్రారంభ వచ్చిన ప్రభువ తరతరాల నుండి మాకు నివాస స్థలం నీవే. అన్ని తరాలలో ఆయన ఉన్నాడు, అన్ని తరాల వాళ్ళకి ఆయనే ఆధారం, నివాసం ఆయనే అట. రెండు, పర్వతాలు పుట్టక మునుపు, లోకం భూమి పుట్టక మునుపు, నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగాలు నీవే దేవుడు. యుగ యుగాలు ఉన్న దేవుడు, తరతరాలు ఉన్న దేవుడు. హీఈస్ ఎటర్నల్, హీఈస్ ఎటర్నల్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఎంతకాలం బ్రతికారు? 33.5 సంవత్సరాలు బ్రతికారు. నేను చాలాసార్లు అర్థం కావడానికి ఈ పదాన్ని వాడతాను. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికితే నిన్నెట్లాగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతకడానికి ఉపయోగపడతాడు ఆయన? ఆయనే 33.5 ఇయర్స్ బతికాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నువ్వెట్లా 100 సంవత్సరాలు బతుకుతావు? మరి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద 100 సంవత్సరాలు బ్రతికించడానికి వచ్చినవాడు కాదు. 100 సంవత్సరాలు మాత్రమే ఆయన వాగ్దానం చేసింది కాదు. యేసుక్రీస్తు ప్రభు మరణానికి ముందు ఉన్నవాడు, యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత లేచినవాడు. ఆయన్ని జనన మరణాల మధ్య అర్థం చేసుకుంటే చాలా చిన్నగా అర్థమవుతాడు. జస్ట్ 33.5 ఇయర్స్. యేసుక్రీస్తు ప్రభుని అట్లా చూస్తే ఇంకేం కనబడదు మనకి. కానీ ఆయన పదే పదే ఏమి నేర్పించారంటే, నన్ను చంపుతారు, నేను తిరిగి లెగిస్తాను, నన్ను చంపుతారు, నేను తిరిగి లెగిస్తాను. అది ఆయన బోధించాడు, దాన్ని చూపించాడు. శిష్యులు అది చూసిన తర్వాత ఎంతో పిరికివారుగా మేమేం చేయగలుగుతాం, మా వల్ల కాదు, మేమేమి చేయలేము, మేమెందుకు ఎందుకు రాని వారము అన్నట్టుగా మేము చదువు లేని వారము, పాండిత్యం లేని వారము, చేపలు పట్టుకునే వాళ్ళము, మేము మా దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా ఉన్న ఈ అపోస్తులు, ఓ ఏం పరిగెట్టారో, ఏం పరిగెట్టారో, ఏం బాబు ఏమైందని అంటే మాకు నిత్యత్వం అర్థమైంది, మాకు పునరుద్ధానం అర్థమైంది, మాకు శాశ్వత జీవం అర్థమైంది, మాకు మరణం తర్వాత జీవితం అర్థమైంది. పరిగెట్టారు, దాన్ని పట్టుకొని పరిగెట్టారు, చెప్పడానికి పరిగెట్టారు, చెప్పడానికి పరిగెట్టారు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో అటర్నిటీని, నిత్యత్వాన్ని, అమరత్వాన్ని చాలా ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథం చూపిస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. గాడ్ ఈజ్ ఎటర్నల్ అన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే రెండవ మనం గ్రహించదగిన రెండవ సత్యం ఏంటంటే యూఆర్ ఆల్సో ఎటర్నల్, నువ్వు కూడా నిత్యము ఉండేవాడివే. దేవుడు శాశ్వత జీవి, దేవుడు యుగయుగాలు ఉండేవాడు, మానవుడు కూడా యుగయుగాలు ఉండేవాడు ఉంటాడు. ఎందుకు? దేవుడు కన్నాడు కాబట్టి, దేవుడు తన రూపానిచ్చాడు కాబట్టి, దేవుడు తన పోలుకునిచ్చాడు కాబట్టి, దేవుడు మానవునికి ఎటర్నిటీని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసి నిత్యత్వానికి వారసుడయ్యాడు కాబట్టి. దేవుని ఎటర్నిటీని అర్థం చేసుకున్నప్పుడు మనలో మనలో వెంటనే అర్థం కావాల్సింది, లేకపోతే మనం ప్రభుని స్తుతించాల్సింది అంటే మనం కూడా నిత్యము ఉంటాము. అది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈ 90వ కీర్తనలోని ఈ సత్యాన్ని చాలా బాగా మనం చూడగలం. 90వ కీర్తనలోనే ఈ సత్యాన్ని చాలా బాగా చూడగలము. దేవుని పేర్లను స్టడీ చేసినప్పుడు దీనికి ఒక పేరుతోటి మనం ఆయన్ని అర్థం చేసుకుంటూ వచ్చాం. దాన్ని ఎల్ ఒలాం అని స్టడీ చేసాం. నిత్యుడగు దేవుడు ఎల్ ఒలాం అని రాయబడింది. ఆది కాండము 21వ అధ్యాయము 33వ వచనంలో ఆ పేరుతోటి అబ్రహాము ఆయన్ని ఆరాధించాడు, ప్రార్థించాడు. 21వ అధ్యాయము ఆది కాండము 33వ వచనం అబ్రహాము బెయర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. నిత్య దేవుడైన యెహోవా, ఎటర్నల్ గాడ్, నిత్య దేవుడు, నిత్య దేవుడు, ఎటర్నల్ గాడ్, ఎల్ ఒలాం మనం స్టడీ చేశాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగాంతాను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఎంత సృష్టి చేసిన దేవుడు, నిత్యుడు, ఎటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుడు. కింద ఆశ్చర్యకరమైన మాటలు, ఆయన సొమ్మసెల్లడు, అలసిపోడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం, సొమ్మసిల్లే వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఆయన బలానికి ఆధారం, ఆయన జ్ఞానానికి ఆధారం, ఆయన నిత్యదేవుడు, నిత్యదేవుడు, నిత్యుడకు యెహోవా అని మనం చూస్తున్నాం. కావున ప్రియులారా, బైబిల్ దేవుణ్ణి ఎట్లా పరిచయం చేసిందంటే, బైబిల్లో ప్రత్యక్షమైన దేవుడు ఎలా ఉన్నాడంటే, లోకంలో చాలామంది దేవీ దేవతలు మనుషులు పుట్టిన తర్వాత పుట్టుకొచ్చారు, మనుషులు చేత పుట్టుకొచ్చారు, మనుషులు చేత చేయబడ్డారు. వాళ్ళ కల్చరు నశించిపోతే వాళ్ళు కూడా దేవుడు నశించిపోయారు, ఆ తర్వాత మనం తవ్వకాల్లో బయటపడితే ఓహో వేలు ఈ దేవుడిని ఆరాధించారా. మరి తర్వాత ఏమయ్యాడు దేవుడు? ఆ ప్రజలు చనిపోయారు, ఆ దేవుడు కూడా ఆ నాగరికతతో పాటు అంతమైపోయాడు. అదేంటి? అవును, వాళ్ళెవరు కూడా నిత్య దేవుళ్ళు కారు. ఇది ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోదగ్గ సత్యం. అందుకే అల్ఫా ఒమేగా అంటాడు. ఆది నేనే, అంతం నేనే, ఆరంభం నేనే, ముగింపు నేనే, ఆది అంతాలు నాకున్నాయని కాదు. ఆది అంతాలంటూ ఏమైనా ఉంటే ఆ ఆది అంతాలు కూడా నాలోనే ప్రారంభమవుతాయి, నాలోనే ముగించబడతాయి. నేను ఆద్యాంతరహితుణ్ణి అని బైబిల్ గ్రంథంలో ఆయన మనకి వెల్లడవుతా ఉన్నాడు. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మూడు మాటలు అర్థం చేసుకోవాలి. దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీ దేవుడు ఆద్యాంతరహితుడు, వితౌట్ బిగినింగ్ అండ్ ఎండింగ్, ప్రారంభం లేదు, ముగింపు లేదు. రెండు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కాలాతీతుడు. హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సక్సెషన్ ఆఫ్ టైం. హీఈస్ ఫ్రీ ఫ్రమ్ టైరాంటిన్ ఆఫ్ టైం. కాలం యొక్క సంకెళ్ళకులో ఉన్నవాడు కాదు, కాలం యొక్క కబంధ హస్తాల్లో ఉన్నవాడు కాదు ఆయన. కాలానికి అతీతుడు, కాలం యొక్క ప్రభావం ఆయన మీద ఉండదు. ఆధ్యాంతరహితుడు, కాలాతీతుడు అన్నమాట. కాలాతీతుడు అన్నమాట బైబిల్లో ఉండదు, మన వాడుకలో ఉంది, దాన్ని వాడుతా ఉన్నాను. తర్వాత కాలం యొక్క ప్రభావం, కాలం యొక్క ప్రభావం ఆయనలో ఉండదు. ద కాజ్ ఆఫ్ టైం ఆయన మీద ఉండదు. ఇది మనకి అర్థం కావాలి. మరి కాలం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు చేసిన వాటిలో కాలం కూడా ఉంది, కాలాన్ని ఆయనే ఆరంభించాడు. చాలా మందికి ఆది కాండం దగ్గర వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇదేంటండి 7 దినాల సృష్టి, 6 దినాల సృష్టి కలిగింది, మరి 4వ దినాన భూమి వచ్చింది, 3వ దినాన భూమి వచ్చింది, 4వ దినాన సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చారు, సూర్యుడు లేకుండా, చంద్రుడు లేకుండా, భూమి లేకుండా ఆ 1వ రోజు, ఆ 2వ రోజు ఎట్లా వచ్చాయి? మనమేమో భూమి మీద ఉన్నాం, మనమేమో భూమి యొక్క కాలం కోసం మాట్లాడుతున్నాం, ఆయన ఏమో భూమికి అతీతంగా ఉన్నాడు. భూమి కోసం మాట్లాడితే మనకు అర్థమయ్యే భాషలో అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, నా పాదపీఠము అన్నాడు, భూమి నా పాదపీఠము, సబి గొప్ప ఆకాశం నా సింహాసనం. సృష్టికి ముందున్నవాడు సృష్టికి కర్త ఆయన, కాలానికి ముందున్నవాడు కాలానికి కర్త ఆయన. ఎట్లా వచ్చింది అన్న మాట దగ్గర, ఆయన భూమి యొక్క కాలమే కాదు, ఆయన కాలమానంలో ఉదయాస్తమయాలు ఉన్నాయి. సూర్యుడు లేకుండా ఉదయం ఎట్లా వచ్చింది? సూర్యుడు లేకుండా ఉదయం భూమి మీద రాదు, కానీ సూర్యుడు లేకుండా ఉదయం సృష్టిలో వస్తుంది. కారణం, ఆయనే నీతి సూర్యుడు. మన ఊహలకు అందని మాటలు ఇవి. కానీ ఒకటి మాత్రం అర్థం ఏంటంటే, ఆది యందు, ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఎప్పుడు సృజించెను? ఆది యందు. అది ఎప్పుడు? నీకు నాకు అంత చిక్కదు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, ఆరంభం ఏదైనా ఉంటే ఆ ఆరంభంలో దేవుడు చిన్నపిల్లోడు, తర్వాత వయసు వచ్చింది, తర్వాత ముసలివాడయ్యాడు, అట్లాంటి కాజ్ ఆఫ్ టైం ఆయన మీద ఉండదు. టైరాయన ఆఫ్ టైం ఆయన మీద ఉండదు. కాలం యొక్క ప్రభావం ఆయన మీద ఉండదు. కాల ప్రభావానికి లోనైన వాడు కాడు. కాలం ఆయనలో పుట్టింది, భూమి ఆకాశం ఆయనలో పుట్టింది, దినాలు మాసాలు సంవత్సరాలు ఆయనలోంచి వచ్చాయి. ఆయన చేసిన సృష్టిలో కాలం కూడా ఒకటే. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 33:27 చదువుతాం. 27 చదువుతాం. శాశ్వతుడగు దేవుడు, ఆ పదం మీద అంటర్లైన్ చేయండి, ఆ పదాన్ని అంటర్లైన్ చేయండి. శాశ్వతుడగు దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. శాశ్వతుడగు దేవుడు నిత్యముగా ఉండు బాహువులు. ఆయన శాశ్వతుడు, ఆయన నిత్య నివాసి. యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15. 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అంటలేం చేద్దాం, నిత్య నివాసి, నిత్య నివాసి, నిత్య నివాసి. ఆ మాట మీద మనసు పెడదాం. ఆయన నిత్య నివాసి, గొప్ప దేవుడు. కాలం విషయంలో కూడా గొప్ప దేవుడు, కాలం విషయంలో కూడా అంత చిక్కని దేవుడు, అంత చిక్కని దేవుడు. అది మనకు అర్థం కావాలి. అట్లాగే మోషే ఆయన అడిగాడు, అయ్యా మరి మీ పేరు ఏంటి చెప్పండి, నేను ఏం చెప్పాలి చెప్పండి అంటే ఆయన ఏమన్నాడు, ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడును. అదేం పేరు? ఆ పేరుకి అర్థం ఏంటంటే నిత్య నివాసి, భూతకాలంలో ఉన్నవాడును, వర్తమానంలో ఉన్నవాడును, భవిష్యత్తులో ఉండేవాడును. ఐయామ్, ఐ వాజ్, ఐ విల్ బి, అలాంటి పదాలు వాడడానికి వీలేదు ఇక. ఐ వాజ్ లేదు, ఒకప్పుడు ఉండేవాడును అన్నదాని దగ్గర ఆయనకు అప్లై కాదు. భవిష్యత్తులో ఉంటాను అన్నది అప్లై కాదు. ఐయామ్ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండేవాడు, ఏకరీతిగా ఉండేవాడు. భూతకాలంలోనేమో చిన్నోడు, వర్తమానంలోనేమో నడి వయసులోకి వచ్చాడు, భవిష్యత్ కాలంలో ముసలోడు. అలా ఉండదు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలాల్లో ఒకలాగే ఉంటాడు. మహారుద్ధుడు అన్న పదం బైబిల్లో ఆయన ఆయన నిత్యుడు అని అర్థం కావడానికి లేకపోతే ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఉన్నవాడు, ఆయన ఆద్యాంతరహితుడు అని అర్థం చేయడానికి ఆ పదం వాడబడింది. కానీ మహారుద్ధుడు అంటే నడవలేని పరిస్థితులు చేయబట్టుకు కర్ర పట్టుకు నడుస్తున్నవాడు అని కాదు. జుట్టు అంతా తెల్లబడిపోయి ముసలి జుట్టు వచ్చేసిన వాడని కూడా కాదు. మనకు అర్థమయ్యే పరిభాషే తప్ప ఆయన ఆ కాలం యొక్క ఎఫెక్ట్ ఆయన మీద ఉండడానికి వీల్లేదు, ఉండడానికి వీల్లేదు. యెషయా గ్రంథం 46:10 ఈ మాట మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 46:10 నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తమంతా నెరవేర్చుకునేదినని చెప్పుకొనుచు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను అన్నాడు ఆయన. ఆయన ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, నిలుస్తాయి. ఏదో జరిగిపోతుంది, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభుని చంపేశాడు, దేవుడు కాపగించిపోయాడంటే దేవుడు అనుకోంది ఏదో జరిగిపోతుంది, దేవుడి చేతిలో దాటి ఏదో జరిగిపోతుంది, దేవుని కంట్రోల్ లేకుండా ఓడిపోయింది అని కాదు, అని కాదు. దేవుడికి తెలియంది ఏదీ లేదు, దేవుని కంట్రోల్ దాటి జరిగిపోతుంది ఏమీ లేదు. అంతా ఆయనకు తెలుసు, భవిష్యత్తు ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏమి జరిగేది కాదు. ఆయన అనుకున్నది అయ్యో జరుగుతా లేదు, దేవుని చిత్తం జరగటం లేదు, దేవుని చిత్తం చేయాలి, దేవుడు పని చేయాలి అన్న మాట దగ్గర ఆయన ఓడిపోతున్నట్టు కాదు, ఆయన మనం గెలిపించడానికి చేసే పోరాటం కూడా కాదు, కాదు. అంత ఆయన తెలుసు, అంత ఆయన తెలుసు. తెలియదు అని కాదు, నీకు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఒక రోల్ ఇచ్చాడు. ఓహో నువ్వేమైనా ప్రూవ్ చేసుకుంటే ప్రూవ్ చేసుకో, నీకు ఒక అవకాశం ఉంది, నీకు ఒక అవకాశం ఉందని నీకు నాకు ఒక పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రలో మనం నమ్మకంగా ఉండటం మన జీవితాలకు ధన్యత. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కావున ప్రిల్లరా, మనం తొంభైవ కీర్తనను బాగా అర్థం చేసుకుంటే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి, చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. తొంభైవ కీర్తనలో నుంచి దేవుని యొక్క అటర్నిటీని మనం అర్థం చేసుకోవాలి, మనిషి యొక్క టెంపరల్ లైఫ్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెళ్దాం. తొంభైవ కీర్తనలో కొన్ని తలంపులు. ఆ కీర్తనలోనే మోషేకి ఏమర్థమయ్యాడు, ఎంత బాగా అర్థమయ్యాడు, ఎంత బాగా అర్థం చేసుకున్నాడు మోషే మనకు అర్థం చేయించడానికి ఆ తలంపులు ఎట్లా గ్రంథస్థం చేస్తున్నాడు అర్థం చేసుకుందాం. వెళ్దాం. తొంభైవ కీర్తనలో ఒకటో వచనం రెండో వచనంలో గాడ్స్ ఎటర్నిటీని సూచించే పదాలు. ఏమన్నాడు ఆయన? ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకాలను పుట్టింపక మునుపు యుగ యుగాలు నీవే దేవుడు. యు ఆర్ గాడ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. యు ఆర్ గాడ్ జనరేషన్స్ టు జనరేషన్స్. తరతరాలు యుగ యుగాలు ఉండు దేవుడు. తరతరాలు యుగ యుగాలు ఉండు దేవుడు. నాలుగవచనంలో కూడా ఇలా అంటాడు. నాలుగవచనం, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి, రాత్రి ఎందలు ఒక జాము వలె ఉన్నాయి. 1000 సంవత్సరాలు అది గొప్ప అన్నమాట. చాలాసార్లు మన పూర్వీకుల కోసం మాట్లాడుతున్నప్పుడు, మా తాత 80 సంవత్సరాలు బ్రతికాడు, మా అమ్మమ్మ 90 సంవత్సరాలు బ్రతికింది, మా పెద్దోడు సెంచరీ కొట్టాడు, గొప్ప అన్నమాట. సెంచరీ కొడితే గొప్ప, 100 సంవత్సరాలు బ్రతికాడు గొప్ప. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, వాళ్ళన్న 80 90 బ్రతికారు, మనం 60 70 బ్రతకడం కష్టం అని మనకు అర్థమైపోయింది. మన పరిస్థితిని బట్టి, మన శరీరంలో వస్తున్న మార్పుని బట్టి మనకు అర్థమైపోతుంది. కానీ ఈ వాక్యం ఏం మాట్లాడుతుందంటే, 1000 అని మాట్లాడితే అబ్బే ఆయన దృష్టికి ఒక రోజు, ఒక జాము, ఒక 3 గంటలు జాము అంటే ఒక 3 గంటలు, ఒక రోజు. 1000 సంవత్సరాలు ఒక రోజు ఏంటి? అవును, నీ లెక్కల్లో నువ్వేమో 1000 అని చెప్పి కింద నుంచి వస్తున్నావు, ఆయన పైనుంచి వస్తే ఏమి 1000, ఆయన అనంత కాలంలో 1000 ఏపాటిది? 1000 సంవత్సరాలు ఏ కోశానికి వస్తాయి ఆయన లెక్కల్లో ఏ కోశానికి వస్తాయి? ఒక ఆయన ఇలాగా అన్నాడు, అటర్నిటీ అని రాయటం బోర్డు మీద సులువే, రాసేయచ్చు. కానీ ఆ బోర్డు మీద చాక్ పీస్ తోటి అటర్నిటీ అని రాయడం కాకుండా, ఒక గీత ఎటర్నల్గా ఉండే గీత, అంటే ఇక చాక్ పీస్ అయిపోకూడదు, గీత గీస్తూనే ఉండాలి. గీత గీస్తూనే ఉండాలి, చాక్ పీస్ అయిపోకూడదు, కుదరదు. కొంత గీసేసరికి చేతిలో చాక్ పీస్ అరిగిపోద్ది, ఇంకో చాక్ పీస్ రావాలి. కానీ అటర్నిటీని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆ చాక్ పీస్ అవదు, ఆ గీత నడుస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడ సాధ్యం? నిత్యత్వంలో అలాగే ఉంటుంది. నరకం కోసం మాట్లాడుతూ, అగ్ని ఆరదు, పురుగు చావదు, రెండు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అదేంటి, మంటల్లో కాలుస్తూ ఉంటే మనిషి మంటల్లో ఆహుతైపోడు, భూమి మీద అయితే అయిపోతాడు, ఈ శరీరం అయితే అయిపోతుంది, ఆత్మ అయితే అయిపోదు. అది ఎటర్నిటీ. మనుషులు ముసలి వారు కారు, మనుషులకు చావు రాదా? రాదు. ఒకనొక టైం వచ్చేసరికి కళ్ళకు చుక్కలాలు, చెవిటికి వినికిడి మిషన్లు, గుండుకు స్టంట్లు, మోకాల చెప్పులకు ఆపరేషన్లు, అట్లాంటివి ఉండవా? ఉండవు, ఎటర్నిటీలో ఉండవు. మనం చూస్తున్న జీవితం చాలా పరిమితమై, శాపగ్రస్తమై, వన్నెను కోల్పోయి, మహిమను కోల్పోయిన జీవితాన్ని చూస్తున్నాం. మనకు వాగ్దానం చేయబడ్డ జీవితం ఇలాంటి జీవితం కాదు. అందుకోసం పౌలు భక్తుడు అంటాడు, బాబు ఉన్నదంతా అమ్మేసుకుందాం, పరలోకాన్ని సంపాదించేసుకుందాం అంటాడు. ఆయన భాషలోకి వెళ్ళి మాట్లాడితే ఇక్కడ చేయి పెట్టాడు. తొంభై కీర్తనలో మరలా వద్దాం, కొంచెం అర్థం కావడానికి ఆ పదాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 ఆయన ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని లాభాలు. కొంతమంది చావుకారులు కౌంట్ చేస్తారు, 1, 2, 3, 4 కాదు, 1 ఉండదు, లాభం 2, 3, 4. ఏంటి, ఏది చేసినా లాభంతో ప్రారంభించాలి, ఏది జరిగినా లాభమే, లాభాలు లేకపోతే ఏమీ చేయదు, ఏది చేసినా నాకేంటి లాభం అని ఆలోచిస్తారు. ఆ మెంటాలిటీ మంచిదే కానీ కొంచెం మనం కూడా అర్థం చేసుకుందాం, ఏంటి లాభం, ఏంటి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న లాభం, ఏంటి లోకంలో ఉన్న లాభం, ఏంటి లోకానికి యేసుక్రీస్తు ప్రభుకి తేడా ఏంటి, అర్థం కావడానికి ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఈయన అంటాడు, నాకు చాలా లాభాలు అనుకున్నాను, వాటి అన్నిటినీ 0 చేసేసుకున్నాను అంటాడు. ఏం బాబు అని అడిగితే ఆయన అంటాడు 10, ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగాలి, ఆ నిత్యత్వంలోకి నేను వెళ్ళాలి, ఆ పునరుద్ధాన జీవితాన్ని నేను పొందాలి, మరణానికున్న ఈ కబంధ హస్తాల నుంచి బయటకు రావాలి, మరణం వల్ల మనిషి జీవితంలో వచ్చిన ఈ ఛాయలన్నిటిని తప్పించుకోవాలి, వృద్ధాప్యాన్ని తప్పించుకోవాలి, వ్యాధి బాధను తప్పించుకోవాలి, దుఃఖాన్ని తప్పించుకోవాలి, చాలు ఏ విధముగానైనాను ఐ వాంట్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్, పునరుద్ధానం, ఐ వాంట్ ద రిజరెక్టెడ్ లైఫ్. దానికోసం ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగాలని అంటాడు. చివరి మాట, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పౌలా, ఏంటి జీవితం, పెళ్లి లేదు, పెటాకులు లేవు, పిల్లలు లేరు, సుఖాలు లేవు, ఓ ఇంట్లో కూర్చోవు, ఖాళీగా కూర్చొని ఉండవు, పరిగెడతా ఉంటావు, జైల్లో పెడతారు, దెబ్బలు తింటున్నావు, అసలు ఎలాగుండేవాడు, ఎలాగైపోయావు, ముఖం ఎట్లాగైపోయి, నిద్ర బక్క చిక్కిపోయావు, ఆ కన్నీంటి ఎట్లాగుంది, ఈ నీ అర్థంలో చూసుకున్నావు అని అంటే పైనుంచి కింద దాకా మామూలు చూస్తాడు. కొంచెం నిత్యత్వంలో చూడు, నిత్యత్వం గురించి ఆలోచించు, పునరుద్ధానం కొరకు ఆలోచించు. నేను వెళ్తున్న మార్గం నిత్యత్వం కొరకు, నా పరుగు నిత్యత్వం కొరకు, నా పరుగు పునరుద్ధానం కొరకు. మరి నీ పరుగు ఉండిపోదాం, పాతికిపోదాం అని సంపాదించుకుంటున్నాం, బాగానే ఉంది, ఉండిపోతావా, పాతికిపోతావా, ఎల్లకాలం ఉంటావా, ఉండవని తెలుసు కదా, మరి ఇది ఉంటుందని తెలుసు కదా, ఆయన ఇచ్చుడు కదా, ఆయన వాగ్దానం చేశాడు కదా, కాబట్టి మరి మార్దాం, అలాగే పరిగెడదాం అంటాడు ఆయన, అలాగే పరిగెడదాం అంటాడు. పౌలే కాదు, అందరికదే అర్థమైంది, ఇదేం భక్తి, ఆయన కోసం చచ్చిపోవడం ఏంటి, ఆయన కోసం ప్రాణం పెట్టడం ఏంటి. మనం ఆరాధన కీర్తన దానియేలు కోసం విన్నాం కదా, అవును, ఇదేంట్రా బాబు సింహాల గుహలో వేస్తానంటే, సింహాల గుహలో వేస్తానన్నా సరే దేనికోసం పోతున్నావు, అదేమన్నా ఏసీ రూమా, అందులోకి వెళ్తావేంటి, ఎలాగే తప్పించుకో, అబద్ధమాడు, తల ఉంచు, ప్రార్థన చేయడు మానే, అగ్నిగంధకాల్లో వేస్తామంటే దానికి పరిగెడతారేంటి, దాన్ని తప్పించుకోవాలి కదా, చంపేస్తామంటే చచ్చిపోతామంటారేంటి, ఏం చేసినా సరే బతకడానికే చేస్తాం కదా, ఇదేం భక్తి, చచ్చిపోవడం ఏంటి, హతసాక్షులు అయిపోవడం ఏంటి, ఆరోగ్యాలు పోవడం ఏంటి, పిల్లలు చచ్చిపోవడం ఏంటి, భార్య చచ్చిపోవడం ఏంటి, ఇదేం జీవితం రా బాబు అంటే, బాబు కాస్త నిత్యత్వం వెలుగులో ఆలోచించి అంటారు వాళ్ళు. నిత్యత్వం వెలుగులో పోగొట్టుకోవడం కాదు, సంపాదించుకోవడం. ఆత్మీయ జీవితంలో నష్టాలు కాదు, నిందలు కాదు, శ్రమలు కాదు, అవమానాలు కావు, బహుమానాలట. అర్థమైంది వాళ్ళకి, మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు అబాధే బోధించాడు, బాబు నువ్వు ఒకవేళ నువ్వు ఒళ్ళు దాచుకుందావు అనుకుంటే రాసుకో, నష్టపోతావు, మరేం చేయాలి, ఒళ్ళు ఉంచాలి, కష్టపడాలి, చెమట చిందించాలి, రక్తం గార్చాలి, ప్రాణం పెట్టాలి, నష్టపో, సంపాదించుకుంటావు, అవునా, అవును, అదే మాట్లాడుతున్నాడు మార్కు సువార్త 8:9 మార్కు సువార్త 8:35 తన ప్రాణాన్ని రక్షించుకుని గోరువాడు పోగొట్టుకుంటాడు. మంచి తిండి తినాలి, మంచి బట్ట కట్టుకోవాలి, ఏసీ రూముల్లో ఉండాలి, చూడగానే ఫెయిర్గా ఉండాలి, జుట్టు నల్లగా ఉండాలి, ఏవైతే నువ్వు అనుకుంటున్నావో మోసపోయావు, పోగొట్టుకుంటావు. అది కాదు, అది కాదు సంపాదించుకునే విధానం. మరేం చేయాలి? నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు తను రక్షించుకుంటాడు. ఆయన చేతిలో పెట్టేయాలి, ఆయన సేవలు తరించాలి, ఆయన సేవలు అరిగిపోవాలి, ఆయన సేవలోకి అరిగిపోవాలి, ఆయన కోసం చచ్చిపోవాలి, ఆయన కోసం చచ్చిపోవాలి. ఆయన దాన్ని నిత్యత్వానికి మారుస్తాడు, నిత్యత్వంలో తీసుకుంటాడు, జీవగ్రంథంలో రాసుకుంటాడు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం అది. బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేస్తున్న సత్యం ఇది. 9వ కీర్తనకు వెళ్దాం. 9వ కీర్తనలో మోషే భక్తుడు ఏమర్థమైంది, మోషే భక్తుడికి ఏమర్థమైంది? మీరు ఏమన్నా అనుకోండి, నేను మాత్రం నిత్యత్వ వెలుగులో అన్ని విషయాలు చూద్దాం, అన్నీ అర్థమవుతాయి. 120 సంవత్సరాల వయసులో దేవుడు మోషేతో మాట్లాడుతాడు, ఎగజాలలే కానీ వచ్చేయన్నాడు, ఎగజాలలే వచ్చేయన్నాడు. అప్పటికి మోషే బలం తగ్గిపోలేదు, కంటి చూపు మందగించలేదు, వచ్చేయన్నాడు. ఇదేంటి ప్రభా, 100 అప్పుడే వచ్చేయమంటున్నావు, నాకు ఇంకా బలం ఉంది కదా అంటే, ఆ మాట మోషే అన్నవాడు కాదు, మనమేమన్నా ఆలోచించాలేమో. ఏలియాను వచ్చే అంటున్నాడు, హానోకును వచ్చే అంటున్నాడు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కాదు. ఆయన పిలిచాడు, ఆయన దగ్గరికి వెళ్ళటో, నిత్యత్వంలోకి వెళ్ళటో, అంతకంటే ఇంకేం కావాలి? నేను అంటాను, ఎగేసుకొని వెళ్ళిపోయారు, కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు, సంతోషంతో వెళ్ళిపోయారు. నిత్యత్వంలోకి వెళ్ళటం అది ఎంత గొప్ప భాగ్యం. దాంతో ఆ స్పృహతోటే మోషే భక్తుడు ఈ 9వ కీర్తన రాస్తున్నాడు. 9వ కీర్తన 3వ వచనం మనం చదవాలి. 3వ వచనం మనం చదవాలి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నేను అర్థమయ్యే భాషలు ఎలా అంటాను, మనుషులకి చావును నువ్వే ఇచ్చావు, మనుషుని చంపుతుంది నువ్వే. మనుషులు మంటికి మారుతున్నావు అంటే అర్థం అదేగా, అదే కదా అర్థం. అయ్యా మమ్మల్ని చంపేది నువ్వే, మమ్మల్ని పండబెట్టేది నువ్వే, మమ్మల్ని చంపేది నువ్వే. నెగిటివ్గా మాట్లాడడం లేదు, నెగిటివ్గా మనం తీసుకుంటున్నాం, పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. 2వ మాట చదవండి, ఎంత బాగుందో. అరులా తిరిగి రండి, నీవు సెలవిస్తున్నావు. చావు లేకుండా దేవుణ్ణి ఎట్లా కలుసుకుంటారు? చావనంతసేపు భూమి మీదే ఉండాలి, చస్తే కదా ఆయన కలుసుకునేది. చావును వరంగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. వృద్ధాప్యం శాపం కాదు, వరం. వరం సిద్ధపడుతున్నాం, వెళ్తున్నాం. వయసు పెరిగే కొద్దీ రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను ఆ రకరకాల బాధలు ఏంటంటే మనల్ని పొడిసే చూలాలన్నమాట. ఏనుగుని కావలవాడు ఆ ముళ్ళకరతో పొడిచినట్టుగా అవి పొడిస్తూ ఉంటాయి. బాబు నీకు అర్థమవుతుందా లేదా, నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు, ఈ బాడీ ఇంతే, నా కెపాసిటీ ఇంతే, నన్ను నమ్ముకున్నావా, నువ్వు నట్టేట్లు మునుగునట్టే. నేను నా కెపాసిటీ ఇంతే, మరి నా సంగతి ఇట్లానే ఉందని ఒక్కొక్క పాట చెప్తా ఉన్నప్పుడు, సర్లే నాకు అర్థమైందిలే, నాకు అరిగిపోని మోకాళ్ళు, నాకు దానేమంటారు, అరిగిపోని కన్నులు, అరిగిపోని చెవులు, అరిగిపోని జ్ఞానం, అరిగిపోని తెలివితేటలు, అరిగిపోనివన్నీ. జుట్టు పలచబడతా ఉంటే మనకు అర్థం అవ్వాలి, నాకు అర్థమైందిలే, పలచబడిన జుట్టు, తెల్లబడిన జుట్టు, అవన్నీ వాగ్దానాలు ఉన్నాయిలే, నాకు అర్థమైందిలే. నువ్వు ఇంతేరే, ఎంత చేసినా ఇంతే అనుకోవాలి తప్ప, దీనికి మేకప్ వేయడానికి మనం లోకానుసారంగా పరిగెడితే ఎట్లా? వేయండి, మేకప్ వేయండి. నేను ప్రాముఖ్యంగా మేకప్ లేని జీవితం కోసం ఆలోచించండి అంటాను, మేకప్ లేని జీవితం కోసం ఆలోచి. 9వ కీర్తన 3వ వచనం అది ఆశీర్వాదం, అది దీవెన. వేరొక మార్గం లేదు ఆయన కలుసుకోవడానికి, మరణ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఆయనే వరముగా ఇచ్చాడు, మనుషులను మంతికి మారుస్తున్నాడు. దేహాన్ని మంటికి మారుస్తున్నాడు, ఆత్మను ఆహ్వానిస్తున్నాడా? మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిస్తున్నావు. ఆయన దగ్గరికి వెళ్తే మొదటి వచనం రెండో వచనంలో రాయబడ్డ మాటలు, యుగ యుగాలు ఉండు దేవునితో మనం కూడా యుగ యుగాలు ఉంటాం, తరతరాలు ఉండు దేవునితో మనం కూడా తరతరాలు ఉంటాం. ఆయనకు దూరంగా భూమి మీద ఉంటే ఆయన శాపం, ఆయన ఉగ్రత, ఆయన కోపం. ఒక మాట అన్నాడు, చీ ముండ్ల తుప్పలు గచ్చ పొదలు ములుస్తాయి, చీ నన్ను కాదన్నావు కాబట్టి ఇక చచ్చేదాకా చెమట కారుస్తూ అట్లా బతకాల్సింది అన్నాడు. చీ అన్నాడు, అయిపోయింది, మన కర్మ కాలిపోయింది. ఇట్లా ఉంది, ఎంత ట్రై చేసినా పరిష్కారం కనిపించట్లా. మళ్ళా ప్రేమ చూపిన సర్లే రా అన్నాడు. ఎట్లాగా? మరణం ద్వారా. ఎట్లాగా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎట్లాగా? సిద్ధపాటుతోటి. అమ్మయ్య మళ్ళా రమ్మన్నాడు అని చెప్పి చంకలు గుద్దుకొని మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోవాలి, రెడీ అయిపోవాలి. మొత్తానికి రమ్మన్నాడు, మొత్తాన్ని డోర్స్ ఓపెన్ చేశాడు, మళ్ళా తిరిగి రా అన్నాడు. ఇంకేం కావాలని మనకు అర్థం కావాలి. 95వ కీర్తన 5వ వచనం 6వ వచనం మాట్లాడతాడు, వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టు వేయగా వారు నిద్రింతురు. ఆ వాక్యం ఏమంటుందంటే, వరదలు, తుఫాన్లు, జనరల్గా ఈ నాచురల్ కలామిటీస్లో చాలామంది చనిపోతూ ఉంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు అనొద్దు, దేవుడే అనుగ్రహించాడు, దేవుడే అనుమతించాడు, దేవుడే మనుషులను చంపుతున్నాడు, దేవుడే మనుషులను తిరిగి పిలుస్తున్నాడు. మన పాట ఏంటి? చచ్చేలోపు సిద్ధపరచడం, ఆయన దగ్గరికి కలుసుకోవడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మార్గం చూపించడం మన పాట. చిన్నపిల్లలు చనిపోయారండి, అయ్యో పాపం, నీకు బైబుల్ అర్థమైతే అయ్యో పాపం అను. ఓహో, ఆయన పిలిచాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన పిలుస్తున్నాడు. మనం ఆయన మైండ్ సెట్ని అర్థం చేసుకొని ఆలోచించాలి తప్ప మన మైండ్ సెట్లోకి ఆయన ఎందుకు వస్తాడు? మారాల్సింది మన దృక్పథం తప్ప ఆయన దృక్పథాన్ని ఎందుకు మార్చుకుంటాడు? ఆ మాటలు మాట్లాడుతున్నాడు 5వ వచనంలో, వరద చేతనైనట్లు నువ్వు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వారమరును. ఉదయం చిగురించింది, సాయంత్రం రాలిపోయింది, సాయంత్రం చల్లారిపోయింది. పాతకాలంలో మీ అందరికి తెలిసే ఉంటుంది, మాతృదేవో భవ అని చెప్పి ఒక మంచి సెంటిమెంట్ మూవీ తీశారు. ఇక ఆ సినిమా చూస్తూ ఉంటే ఏడవకుండా ఎవడైనా బయటకు వస్తే వాడు గిఫ్ట్ ఇస్తామని పెట్టారు. అంత ఏడ్చే సినిమా. భర్త చనిపోతాడు, ఆమెకి క్యాన్సరు, పిల్లలు అనాథలు అయిపోతారు, ఏంట్రా బాబు ఈ జీవితం అనిపిస్తారు. మిచ్చేత్త వెలుగులో చూడు, మేబీ అది స్టోరీయే, అది కల్పితమే, అది స్టోరీ కాదు అది నిజం అని ఒకవేళ మనం చూసినా గాడ్ ఇస్ గుడ్, గాడ్ ఇస్ గుడ్. దేవుడు చాలా మంచోడు. ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్తాం. మధ్యలో వీళ్ళందరూ ఏంటి, కొంతకాలం హెల్ప్ చేస్తారు, కొంతకాలం పక్కన ఉంటారు. పెద్ద ట్రాప్ ఏంటంటే, వెళ్ళిపోతారు అని తెలిసినా, మనతో పాటు ప్రయాణం చేయరు అని తెలిసినా, మధ్యలో వచ్చాము, మధ్యలో బోర్డు దిగిపోతాము, మధ్యలో హ్యాండ్ కలుపుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కొంతకాలం ట్రావెల్ చేద్దామా భార్య భర్తలుగా, కొంతకాలం నా పిల్లలుగా మీరు ఉండండి, మీకు తల్లిగా నేను ఉంటాను అని అందరూ కూడా మధ్యలో షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన అసలైన సత్యం ఏంటంటే, చివరిదాకా ఎవరు ట్రావెల్ చేయరు. ఆ సినిమాలోనే కాదు, ఎవరి జీవితంలో ఎవరో కూడా చివరిదాకా ఎవరితోటి ట్రావెల్ చేయరు. అందరూ మధ్యలో ఎక్కారు, అందరూ మధ్యలో దిగిపోతారు. ఏకాగిని, ఒంటరి జీవితం, నా జీవితానికి ఏముందని చెప్పి నాస్తికులు గుండెలు బాదులుకోవాలి. విశ్వాసులకి ఎందుకు విశ్వాస గుండె బాదుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఆయన దగ్గర నుంచి వచ్చాం, మహాదేవుడు మళ్ళా తిరిగి తీసుకుంటానంటున్నాడు. అంతకంటే జీవితానికి ఊరటిచ్చే మాట ఇంకేముంటుంది? ఊరటిచ్చే మాట ఇంకేముంటుంది? ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. ఆయనే వృద్ధాప్యాన్ని ఇచ్చాడు, వృద్ధాప్య నిజంగా వరం అండి. సిద్ధపడి చచ్చిపోవడానికి అవకాశం, సడన్ గా చావు వచ్చింది అనుకోండి, సిద్ధపడడానికి అవకాశం ఉండదుగా. అలాగని చెప్పి అందరికీ వృద్ధాప్యం వస్తుంది, అందరికీ ఆ ఫేజ్ వస్తుంది అని చెప్పడానికి లేదు. అందరికీ ఆ ఫేజ్ వస్తుందని చెప్పడానికి లేదు. కానీ ఆ ఫేజ్ లో ఉన్న వాళ్ళు మాత్రము అయ్యో కుళ్ళు కుళ్ళు చచ్చిపోతున్నారు అనొద్దు. దిద్దుబాటు చేసుకొని పరిశుద్ధతలోకి వచ్చి పాపాలు ఒప్పుకొని జీవితం ఏమీ లేదని అర్థమయ్యి ఆ జీవితం మీద కోటి ఆశలు పెట్టుకొని ఆయనకు హృదయపూర్వకంగా ప్రేమిస్తూ వెళ్ళడానికి అదొక మంచి అవకాశం, అదొక మంచి అవకాశం. తొంభైవ కీర్తన 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, పొద్దున వారి మొలిచి చిగురింతురు, సాయంకాలమున అది కోయబడి వారబారును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతులు మా రహస్య పాపలు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినాలన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. అదే వచ్చిన మా ఆయుష్ కాలం 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించిపోతాయి. మేము ఎగిరి నీ దగ్గరికి వచ్చేస్తాము, మేము ఎగిరి నీ దగ్గరికి వచ్చేస్తాము. ఆ వాక్యాలు అన్నది 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినాలు లెక్కించుట మాకు నేర్పు. దినాల్ని, జీవితాన్ని, ఈ ఆ ఫేజెస్ ని, స్టేజెస్ ని, షేక్స్పియర్ అన్నట్టుగా స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఈ స్టేజెస్ ని, ఈ ఫేజెస్ ని, ఈ వయసును, ఈ వృద్ధాప్యాన్ని, ఈ యవన కాలాన్ని, బాల్యాన్ని అన్నిటినీ అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయు ప్రభు. అదే ఆయన ప్రార్థన, అదే ఆయన ప్రార్థన, అదే ఆయన ప్రార్థన. గొప్ప ఊరటిని కలిగించే మాటలు, గొప్ప ఆదరణ కలిగించే మాటలు, గొప్ప ఆదరణ కలిగించే మాటలు ఆ కింద ఉన్నాయి. 91వ కీర్తన ఏమని స్టార్ట్ అవుతుందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను, నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన రెక్కల మీద ఉండడం, ఆయన ఆయన చోటు, ఆయన చాటును ఉండటం, ఆయన నీడను ఉండటం, ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద ఆనుకోవటం జీవితానికి, ఈ ప్రశ్నలకు అన్నిటికీ పరిష్కారం అదే, అన్నిటికీ పరిష్కారం అదే అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు పిల్లరా, అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, బైబిల్ దేవుడు హీఈస్ ఎటర్నల్ గాడ్. ఆయన కడుపులోంచి మనం వచ్చాం, ఆయన సంకల్పంలోంచి మనం వచ్చాం, ఆయన రూపాన్ని పునుకుపుచ్చుకున్నాం, ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాం మనం, ఆయన పిల్లలుగా మనం భూమి మీద ఉన్నాం, ఆయన ప్రతినిధులుగా భూమి మీద మనం ఉన్నాం. చావు మనకి శాపముగా, ఎడబాటు శాపముగా వచ్చిన ప్రభు మన పట్ల కనికరపడి గొప్ప ప్రణాళికలు మన కొరకు కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళికలు మన కొరకు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలోని, ఆ నిత్యత్వ విలువలోని అన్నిటినీ అర్థం చేసుకుందాం, అన్నిటినీ అర్థం చేసుకుందాం. ఏది మనల్ని కలవరపరచలేదు, ఏది మనం దుఃఖపరచలేదు. ఎక్కడా మనం ఆగిపోము, ఎక్కడా మనం ఆగిపోము, ఎక్కడా మనం ఆగిపోము. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని, ఆ శరీర జీవితాన్ని ముందు మరణ, జననానికి ముందు, మరణానికి తర్వాత అన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిత్యము ఉండేవాడు, తండ్రి నిత్యము ఉండేవాడు, యేసుక్రీస్తు ప్రభు నిత్యము ఉండేవాడు అన్న మాట దగ్గర ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నువ్వు అబ్రహాం చూచితేవా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్ళు ఎత్తిరి ఆ మాటకు చంపేద్దాం అనుకున్నారట. ఏ మాటకి? అబ్రహాం పుట్టడానికి ముందు నేనున్నాను, ఇక 50 సంవత్సరాలు కూడా లేవు. అబ్రహాం ఇప్పుడు, నువ్వెప్పుడున్నావు? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రావడానికి ముందు 1500 సంవత్సరాల క్రితం అబ్రహాం ఉంటే, 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈయన అంటాడు అబ్రహాం కంటే ముందు ఉన్నాను అన్నాడు. అదేంటది? అవును, యోహాను సువార్త ఆయన జననంతో ప్రారంభించడు, ఆయన నిత్యత్వంతో ప్రారంభించబడింది. యోహాను సువార్త ఆది యందు వాక్యం ఉండెను, దేవుని వద్ద ఉండెను, దేవుడై ఉండెను, ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నిత్యుడైన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని కోసం వాక్యం ఏమంటుంది? ఎబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు ఆత్మ అని. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలం ఉండేవాడు, ఆయన సదాకాలం ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, యుగాంతం వరకు ఉంటాడు. ఆయనకేమి, పరిశుద్ధాత్మ దేవునికేమి ఆరంభం లేదు, ముగింపు లేదు, ఆరంభం లేదు, ముగింపు లేదు. ఆశ్చర్యం ఏంటంటే మనం కూడా నిత్యత్వంలోనే ఉన్నాం, మన ఉద్దేశాలు కూడా అవే. అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ వాక్యాలు. అర్థం చేసుకోవడం కష్టం కానీ రెండు మాటలు చదివించి నేను ముగిస్తాను. మనకు అర్థం కావాలి, అర్థం కావలసిన మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు చదవాలి. 4-6 వచనాలు చదవాలి. ఎట్లనగా, తన ప్రియుని ద్వారా తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులకు స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులం నిర్దోషమే ఉండవాలని అండర్లైన్ చేద్దాం. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను. ఏమిటి మాట? మనం ఎప్పుడే ఏర్పాటు చేయబడ్డాం? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్ అంటే సృష్టి. సృష్టి పుట్టి ఎంతకాలమైంది? రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎంతకాలమైనా? సృష్టి పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు, కానీ నీ గురించిన ప్రణాళిక సృష్టి పుట్టడానికి ముందే ఉంది అని బైబిల్ అంటుంది. మనం ఏదో మధ్యలో ఈ తరంలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాన ఏదో ఒక అనామకులా పుట్టి చచ్చిపోయేవాళ్ళం కాదు. మన గురించిన ప్లాన్ అటర్నల్ ప్లాన్. మన గురించిన ప్లాను దేవుడికి ముందే ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నాడు. ఇది అర్థం కావాలి. రోమిలకు రాసిన పత్రిక 8:30 దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించను? దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడట, ముందుగా నిర్ణయించాడట. For whom he did foreknown, he also did predestinate to become conformed to the image of his son. ఎవరినైతే దేవుడు ముందుగా ఎరిగాడు, అక్కడ రాయబడ మాట్లాడే 29 వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను. 30 వచనం, దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెను. ముందుగా నిర్ణయించబడ్డాం, ముందుగా దేవుడి చేత మనం ఏర్పాట్లో ఉన్నాం. వాళ్ళని పిలిచాడు, మనల్ని అలా పిలిచాడు, ముందు అనుకుని పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనంలో వాటి ఎందు మనం నడుచుకున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే దేవుడు ముందుగా మనకు ఒక టాస్క్ ఇచ్చాడు, మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎగ్జాంపుల్కి మనం మోషే జీవితాన్ని చూస్తే దేవుడు ఇస్రాయేలీలను విడిపించడానికి ఆయన్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించడానికి సంసోను ముందుగా ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచుబడిగా బాప్తిస్మిచ్చి యోహాను ముందుగా ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ ముందుగా ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. ఇన్ హీస్ ఎటర్నల్ ప్లాన్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. అది మనకు కనబడుతుంది. ముందుగా మన పట్ల ప్రణాళిక ముందుగా దేవునికి ఉన్నాయి. మన పట్ల ఆలోచనలు ముందుగా దేవునికి ఉన్నాయి. మనం చేయాల్సిన పనులు ముందుగా దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఎటర్నల్ ప్లాన్ మనకు అర్థమైతే, ఆ ఎటర్నిటీ మనకు అర్థమైతే, మనం చిన్న చిన్న వాటి కొరకు డైవర్ట్ అవ్వము, మన స్థాయి మించి ప్రవర్తించము, దేవునికి వ్యతిరేకమైన పనుల్లో ఇన్వాల్వ్ కాము, మనకున్న పేదరికాన్ని బట్టి కుంగిపోము, మనకున్న అనారోగ్యాన్ని బట్టి కుంగిపోము, సాతానికి అవకాశం ఇవ్వము. వాడు ఎంత చెవులు కొరికినా సరే నువ్వు నోరుమి అంటాం సాతాన్ తోటి. నాకు అర్థమైందిలే ఆయన ఏం చేస్తున్నాడో, నాకు అర్థమైంది నేనేంటో నాకు అర్థమైంది అని చెప్పి వాడు నోరు మూయిపించగలుగుతాం. కావున ప్రియులారా, ఆయన అనిత్యుడు. ఆయన మనల్ని తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఎక్కడికి? ఆయన నిత్యత్వంలోకి. ఆ నిత్యత్వంలో మనం ఎలా ఉంటాం? ప్రకటన గ్రంథం ఎంత ఆశ పుట్టిస్తుందో, ఎన్ని ఆశ పుట్టించే మాటలు ప్రకటన గ్రంథంలో మన కొరకు రాయబడ్డాయో. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారన్నట్టు, 1000 సంవత్సరాలు చాలిస్తామా? ప్రకటన గ్రంథం పరిభాషలో 1000 అంటే అది ఎటర్నిటీ, చాలా కాలం. 1000 అన్నది మనకు అర్థమయ్యే పరిభాష, కానీ వాస్తవానికి 1000 కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చివరి మాట, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. 6వ వచనంలో 2వ మరణానికి వీరి మీద అధికారం ఉండదు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. ఎన్ని ఆశలు పుట్టించే మాటలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయో, ఎన్ని ఆశలు పుట్టించే మాటలు ఉన్నాయో. మరణం ప్రయాణంగా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో వాళ్ళు చంపబడ్డారు, నరకబడ్డారు, కానీ వాళ్ళు బతికే ఉన్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడ్డ ఆత్మను చూచి తిని, బలిపీఠము కింద చూచి తిని, వారి నాద సత్య స్వరూపి పరిశుద్ధుడు ఎందాక తీర్పు తీర్చగా మా రక్తం నిమిత్తము భూనివాసుల ప్రతిదండ నీయక ఉందో అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. తెలన వస్త్రాలు వాళ్ళు ప్రతివానికి ఇవ్వబడ్డాయి. వాళ్ళతో దేవుడు చెబుతున్నాడు, వారి వల్లే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరులకి లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పాను. వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చంపబడ్డారు, నరకబడ్డారు. నిన్న ఉదయకాలం వాక్య సందేశంలో సోదరుడు అజయ్ చెప్తా ఉన్నాడు కదా, నార్త్ కొరియాలో సుమారు 100,000 మంది జైల్లో ఉన్నారు, కిమ్ చేత హింసించబడుతున్నారు. 100,000 మంది జైల్లో ఉన్నారన్న మాటను ఎట్లా ఊహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఆయన ఏం చేస్తాడు? 100,000 మంది జైల్లో ఉంటే దేవుడు ఏం విడిపించడా? మనం అంతా భూమి చేసేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతా భూమి మీద వారి వారికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చాడు, వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి, బలపడడానికి, స్థిరపడడానికి ఒక్కొక్క రకమైన టాస్క్ ఇచ్చాడు. ఎవరిని ఏ రకంగా సిద్ధపరుస్తున్నాడో, బలపరుస్తున్నాడో అది మన ఊహలకు మించింది. కానీ ఎటర్నల్ ప్లాన్లో, లేకపోతే ఎటర్నిటీలో ఎవరూ నష్టపోవడం లేదు, ఎవరూ నష్టపోవడం లేదు. అన్నిటికీ పరిష్కారం ది ఎటర్నిటీ, ఎటర్నిటీ. ప్రభు ఈ మాటలో మన వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.